ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 39வ பேஜி 16வ மந்திரம் சிவரி 3 லைன்ல. யதாஹ வை ஸ்வாய லோகாய ரிஷ்டிமிச்சேத் ஏவம் ஹைவம் விதேம் சர்வாணி பூதானி அரிஷ்டிமிச்சந்தி தத்வா ஏதத்விதிதம் மீமாம்சிதம். ఈ ముఖ్యమైనటువంటి మంత్రాలలో ఉపనిషత్తు కర్మయోగం గురించి వర్ణించడానికి దానికి ముందు వర్ణ వ్యుత్పత్తి అంటే వర్ణాలు ఎట్లా వచ్చినాయి అని చెప్పి చెప్పింది. బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం, వైశ్య శూద్ర వర్ణాలు ఎలా వచ్చినాయి అని చెప్పింది. ముందు దేవతల వర్ణములు అంటే దేవతా బ్రాహ్మణులు, బ్రాహ్మణ దేవబ్రాహ్మణ క్షత్రియ దేవక్షత్రియ దేవశూద్ర దేవవైశ్యలు ఆ సృష్టి చేసిన తర్వాత మనుష్య వర్ణాలు సృష్టింపబడినాయి. మనుష్య బ్రాహ్మణ, మనుష్య క్షత్రియ, మనుష్య వైశ్య, మనుష్య శూద్ర. ఈ వర్ణాలు దేనికి అని అంటే వైదిక కర్మలు ఎవరెవరు ఏమేమి చెయ్యాలి అని చెప్పడానికి. వైదిక కర్మలు బ్రాహ్మణులకే కాదు, క్షత్రియులకు ఉన్నాయి, వైశ్యులకి కూడా ఉన్నాయి వైదిక కర్మలు. కనుక ఏ ఏ వర్ణాలు ఎవరెవరు చెయ్యాలి అనే దానికి మనకు చక్కగా వివరణ ఇక్కడ ఉపనిషత్తులో చెప్పబడుతోంది. ఈ వర్ణ వ్యవస్థ గురించి చెప్పిన తర్వాత అదేవిధంగా ఆశ్రమాల గురించి చెప్పడం. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఆ ఆశ్రమాలన్నీ కూడా వర్ణాలు దేనికోసం అంటే వృత్తిని, ఏ వృత్తి ఎవరు చెయ్యాలి, బ్రాహ్మణులు ఏ వృత్తి చెయ్యాలి వారి వారి స్వభావం ప్రకారంగా, క్షత్రియులు ఏ వృత్తి చెయ్యాలి, వైశ్యులు శూద్రులు, అలా వృత్తి నియామకం వర్ణం వలన మనకు బోధపడుతుంది. అదేవిధంగా ఆశ్రమం ఏ ఏ వయస్సులో ఏం చెయ్యాలి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చెయ్యాలి, గృహస్థాశ్రమంలో ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మాలు అంటారు. కనుక వర్ణ ఆశ్రమ ధర్మాలు చక్కగా మనకు శాస్త్రంలో మనిషి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చెప్పబడినాయి. ఈ వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు కూడా మనిషి ఎదగడానికి ప్రతి ఒక్కరూ వారి వారి వర్ణధర్మం చేస్తూ ఉంటే దానివలన సమాజంలో ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకుంటూ ఉంటే అప్పుడు సమాజం పురోభివృద్ధి చెందితే ఆ సమయంలో వ్యక్తులకి పశు ప్రవృత్తి నుంచి మానుష ప్రవృత్తికి, మానుష ప్రవృత్తి నుంచి దైవ ప్రవృత్తికి వెళ్తాడు. అలా ఎదగడం కోసం చెప్పబడిన ఈ వర్ణధర్మం ఆశ్రమధర్మం మనం వాటిని అర్థం చేసుకుంటే చక్కగా మనకు అవి సహాయపడతాయి. ఆ వర్ణాల వాళ్ళకి శాస్త్రం ఈ ధర్మాలు చెప్పబడింది అని మనం తెలుసుకుంటే మనకు ప్రయోజనం. తెలుసుకోకపోతే ఏమవుతుందంటే కుల మత విరోధాలతో మనుషులు కోట్లాటలు తగాదాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కులమతాల యొక్క కోట్లాటలకు కోట్లాట లేక పోట్లాట, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. కారణం ఏమిటి దేనికి అంటే ఇది తెలుసుకోకపోవడమే. తెలుసుకోకపోగా దాన్ని తప్పుగా అన్వయించుకోవడం. ఎప్పుడైతే ఒక విషయాన్ని దాన్ని ఆ విషయాన్ని ఆ విషయంగా తెలుసుకోలేకపోతే దాన్ని మరొక విధంగా భ్రమించే అవకాశం ఉంది కదా. ఎట్లాగైతే మనం వేదాంతంలో చెప్తాం కదా, పాము చూస్తాం తాడు మీద, తాడును తాడుగా తెలుసుకుపోవడం ఒక తప్పు, అగ్రహణం ఆవరణం వలన. తాడుని పాముగా చూడటం రెండో తప్పు. రెండు తప్పులు జరుగుతున్నాయి అక్కడ, దోషాలు. ఏమిటి, తాడును తాడుగా చూడకపోవడం ఒక తప్పు. అలా చూడకపోవడం వలన నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే తాడు మీద పామును చూడటం. పామును చూసినప్పుడు ఏమవుతుంది, దాన్ని కొట్టాలని, దాని నుంచి భయం. ఈ రెండు తప్పుల వల్ల మనిషిలో అలజడి రేగెత్తుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అట్లా అన్వయించుకుంటే మనం ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలు చక్కగా వేదంలో చెప్పబడినవి తెలుసుకోవాలి. అది చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మనం వినాలి. అది చదివి విని మనం అది చదివిన వాళ్ళ దగ్గర వింటే మనకు తెలుస్తుంది. ఏముందండి ఇవన్నీ ఉపనిషత్తుల్లో వేదాల్లో ఏముందంటే, ఏముందో తెలుస్తుంది కదా, చదివితే కదా, వింటే కదా. విన్న తర్వాత ఈ వర్ణధర్మం ఆశ్రమ ధర్మం చక్కగా తెలుసుకుంటే మనం ఆ విషయాన్ని చక్కగా గ్రహిస్తున్నాం. ఇప్పుడు తెలుసుకోకపోతే ఏమవుతుంది, వర్ణధర్మం ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ మాకు అవసరం లేదన్నాం అనుకోండి, తెలుసుకోకపోవడం ఒక తప్పు, అగ్రహణం ఒక తప్పు. తెలుసుకోకపోవడం వలన వచ్చేటటువంటి సమస్యలు, దోషపూరితమైన ఆలోచనలు, మేము హీనవర్ణం వాళ్ళమా, మీరు ఉన్నత వర్ణం వాళ్ళ, ఫార్వర్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అసలు ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది పేర్లు ఎవరు పెట్టారు? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనే పేర్లు లేవు అసలు అప్పుడు వైదిక కాలంలో. శబరి నోటు కొరికిన పండ్లు తిన్నాడు రాముల వారు, గుహుడితో ఎంత ప్రేమగా ఉన్నాడు రాముల వారు, కృష్ణ పరమాత్ముడు అంతే. కనుక ఎక్కడ ఈ కులమత భేదాలు ఎక్కడ లేవు మన వైదిక ధర్మంలో. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు చక్కగా, వర్ణధర్మం ఆశ్రమ ధర్మాలు తెలుసుకోబట్టి కోట్లాటలు లేవు, అందరూ అందరినీ గౌరవించుకునేవాళ్ళు. ఇది తెలుసుకోకపోవడం వలన ఎప్పుడైతే ఈ యొక్క పాశ్చాత్య విద్య వచ్చిందో ఈ దేశానికి, మన విద్యను మర్చిపోయినాం. ఆ విద్యలు చదవడం వలన, ఈ విద్య తెలియకపోవడం వలన భ్రాంతి ఎక్కువైపోయింది. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ బీసీ బీసీయా బీసీ ఎస్సీ ఎఫ్సి ఇవన్నీ ఏమిటన్నా అన్న, అన్ని అపోహలు, భ్రాంతి అన్నమాట. కనుక మనకు ఉపనిషత్తు చెప్తోంది పంచమహాయజ్ఞాలు వైదిక కర్మ, వైదిక కాలంలో వైదిక కర్మలే పంచమహాయజ్ఞాలుగా ఉండేవి. వైదిక కర్మలు అగ్నిహోత్రం, ఇవి జలదేవతకి పూజ చేయటం, వాయుదేవతను పూజ చేయటం, ఇవన్నీ కూడా మహా పంచమహాభూతాలను పూజించడం ఒక పంచమహాయజ్ఞాలలో ఒక నియమం. మనకు ఆ వైదిక కర్మలు లేకపోవడం వలన ఇప్పుడు కనీసం మనం ఏం చెయ్యాలి పంచమహాయజ్ఞాలంటే, వైదిక కాలంలో ఉన్నటువంటి ఆ పూజలు ఆ పునస్కారాలు ఆ పద్ధతులు మనకు తెలియవు, తెలియకుండా చేసుకున్నాం. విదేశీయుల పరిపాలన వస్తే, విదేశీయుల ధర్మం వస్తే ఎంత నష్టం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రైళ్ళు వచ్చినాయి, పోస్ట్ ఆఫీస్ వచ్చింది, కరెంట్ వచ్చింది, బల్బు వచ్చింది, ఫోన్ వచ్చింది అంటాడు. రే బల్బు ఫోన్ వచ్చింది, పోగొట్టుకున్న ట్రెజర్ అంతా పోయిందిరా అంటే తెలియడంలా. ఏమండి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కదండి మనకు రైళ్ళు అనేది తెలిసింది, అసలు తపాలా బిళ్ళ తెలిసింది, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమండి అన్నాడు. బాగుండేవాళ్ళం, ఎక్కడుండేవాళ్ళం అంటే వైదిక ధర్మంలో హాయిగా ఉండేవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రైళ్లు వేశాడు, ఫోన్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అవన్నీ వచ్చినాయి, కానీ ఏం పోగొట్టుకున్నామో మనకు తెలియడంలా. ఒక్కొక్కసారి అంతే దొంగలు పడిన తర్వాత ఇంట్లో చాలామందికి ఏం పోయింది తెలియదు, ఏం పోయింది తెలియదు. తర్వాత 4 రోజుల తర్వాత దొంగలు పడినా 6 నెలలకి ఏ కుక్కలు మురిగినాయట, అట్లా ఉంటుంది ఇప్పుడు. అంటే విదేశీయులు రావడం వలన మన ధర్మం చెడిపోకుండా ఉంచుకునే శక్తి మనకు లేదప్పుడు. అలా ఉంటే తప్పు లేదు, కానీ మనం నష్టపోయినాం. అలా నష్టపోవడం వలన ఏమవుతుందంటే ఇప్పుడు మనకు మనం కొట్టుకుంటున్నాం. మన ప్రజలే మన దేశంలోనే కుల మతాలతో ఈ యొక్క భేదాలతో మనిషిలో అశాంతి రేకెత్తుతున్నది. అందుకని చూడండి ఎంత చక్కటి మంత్రం ఇది. పంచమహాయజ్ఞాలు అటువంటి ఆత్మవిద్య గనక నీకు తెలియకపోతే పంచమహాయజ్ఞాలు చెయ్యి అని చెప్పింది. పంచమహాయజ్ఞాలు చెయ్యాలి అంటే నీకు కనీసం వర్ణధర్మం తెలియాలి, ఆశ్రమధర్మం తెలియాలి. కనుక మనం ఈ వర్ణధర్మాలు ఆశ్రమధర్మాల వలన మనం ఎంత బెనిఫిట్ పొందుతామని తెలుసుకొని మొదటిది ఏం చేయాలి అంటే నీ కుటుంబానికి చెయ్యి కనీసం. ఏమండి అవన్నీ మాకు తెలియవండి అంటావా? మనకు అర్థమయ్యే భాషలో ఉపనిషత్తు చెప్తుంది, ఏం చెప్తుంది భగవద్గీతలో చెప్పబడింది, నాయన నువ్వు నీ కుటుంబానికి 3 తరాలకి సేవ చెయ్యి. 3 తరాలకంటే ఎవరు? నువ్వు ఒక తరం, మీ అమ్మా నాన్నలు నీ ముందు తరం, నీ తర్వాత పిల్లలు తర్వాత తరం, 3 తరాలు. నిన్ను నువ్వు చక్కగా పోషించుకొని నీ ఆరోగ్యము, నీ మనస్సు, నీ వాతావరణం ఎట్లా ఉంటున్నావు ఏమిటి, నీ క్షేమాన్ని నువ్వు చూసుకో. అలా చూసుకునేటప్పుడు నీ తల్లిదండ్రులకి సేవ చెయ్యి. తర్వాత నీ పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేస్తే అది సేవ. అట్లా చెప్పండి, ఇప్పుడు బాగా అర్థమవుతుంది మాకన్నాడు. అందుకని ఉపనిషత్తు దిగొస్తుంది మన కోసం, నువ్వెక్కడ చేస్తావు దేశం కోసం, ముందు నీ గురించి చూసుకో అంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఇది పంచమహాల యజ్ఞాల్లో ఒక భాగమే, అలా చెయ్యాలి. అందుకని కుటుంబం అనేది ఒక ఆధ్యాత్మిక సాధనకి మెట్టు. అలా సేవ చేయడం వలన తల్లిదండ్రులకి, పిల్లలకి చేయడం వలన మనలో చిత్తశుద్ధి వస్తుంది, స్వార్థం పోతుంది. తల్లి తండ్రి పిల్లల కోసం ఎంత త్యాగం చేస్తున్నారు, వాళ్ళ సమయాన్ని ధనాన్ని, త్యాగబుద్ధి వచ్చిందా లేదా? ముసలి వాళ్ళని చూసుకోవడం, సేవ చేయటం, అది త్యాగబుద్ధే కదా. కనుక నీలో చిత్తశుద్ధి వస్తుంది మొదటిది. అంటే కుటుంబానికి సేవ చేసుకోవడం 3 తరాలు. 2, సమాజ సేవ. నువ్వు ఉంటున్నటువంటి పరిసరాలు ఎక్స్నోరా అంటారు చూడండి, ఇప్పుడు మనం ఉండే స్ట్రీట్లు శుభ్రంగా ఉండాలి కదా, లేకపోతే ఏమవుతుంది, వ్యాధులు వస్తాయి. కనుక సమాజ సేవ చేయాలి. మనం ఉండే సమాజం ఆరోగ్యకరంగా ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. కనుక సమాజంలో అందరు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కనుక సమాజ సేవ 2. 3 ఏంటంటే, ఇప్పుడు ఇరుగు పొరుగు పిల్లలు ఉంటారు చూడండి, మన వైదిక సంస్కృతిని ఋషి యజ్ఞం అన్నాం. ఆ ఋషి యజ్ఞం అంతా మాకు తెలియదండి. ఇప్పుడు ఋగ్వేదాలు తెలియవు, యజుర్వేదాలు తెలియవు మాకు. మేమేం చదువుతాం, పారాయణాలు చేస్తాం, నోరే తిరగడం లేదు, భగవద్గీత నోరు తిరగడం లేదు, గురుస్తోత్రమే నోరు తిరగదు మాకు. కనుక ఋషి యజ్ఞం అంటే పారాయణం, అధ్యయనం అంటే ఏం చేస్తామండి అంటే, పర్వాలేదు చెప్పానుగా పోయిన వారం, కౌసల్య సుప్రజా రామ కనీసం సుప్రభాతమైన చదువు, శ్లోకాలు కనీసం 2, శుక్లాంబరధరం విష్ణు తెలుసు కదా, అది కూడా తెలియదనకూడదు. ఈ దేశంలో పుట్టి, ఈ సంస్కృతిలో పుట్టి నాకు ఒక్క శ్లోకం తెలియదండి అన్న, ఏం చేస్తుండవు, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఇదేనా పని? అలా చేయమంటే చేస్తానండి అన్నాడు. అలా కాదు, శ్లోకాలు చదవడం, దైవభక్తితో ఆ యొక్క కీర్తనలు కనీసం కీర్తనలు పాడటం, భగవస్తుతి భజనలు, ఇవన్నీ పిల్లలకు నేర్పడం. ఇరుగు పొరుగు పిల్లల్ని చేర్చుకొని ఒక స్టూడెంట్ ఉన్నారు టీనగర్లో, ఆవిడ పిల్లలకి ఏదో ప్రసాదం కూడా చేసి పెడుతుంది, పిల్లల్ని పిలిచి వాళ్ళకి శ్లోకాలు చెప్తుంది, ఆవిడకి తెలిసిన వరకు ఆవిడ చెప్తుంది. అలా ఇరుగు పొరుగు పిల్లల్ని చేర్చుకొని వాళ్ళకి మంచి శ్లోకాలు చెప్పడం, మంచి విలువల గురించి చెప్పడం, భజన నేర్పడం, భక్తిని పెంపొందించడం, కథలు చెప్పడం, నీతి కథలు చెప్పడం, ఇది వైదిక సంస్కృతిని రక్షించినట్లు. మనం అలా చేస్తే కూడా వైదిక సంస్కృతిని రక్షించినట్లే. ఒక స్టూడెంట్ టీనగర్లో స్టూడెంట్ చేస్తుంది, తర్వాత వలసరవాకంలో ఒక స్టూడెంట్ చేస్తుంది, వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళకి మరీ తయారు చేసి పెడతారు వీడు, లేకపోతే పిల్లలు రారు. అట్లా నేను 12 సంవత్సరాలు చేశాను ఇక్కడ చెన్నైలోనే, వేదిక హెరిటేజ్ అంటారు దాన్ని. 12 సంవత్సరాలు పిల్లలకి పూజ ఎలా చేయాలి, శ్లోకాలు ఏమిటి, యోగా ఏమిటి, భజన ఏమిటి, ఇవన్నీ నేర్పితే రామాయణం, భారతం, భాగవతం, అలా పిల్లల్లో మనం బీజం వేయాలి. దీన్నే వైదిక సంస్కృతి పరిరక్షణ అంటారు. ఇది పంచమహాయజ్ఞాలలో భాగం, ఋషి యజ్ఞంలో భాగం. కనుక మనం పంచమహాయజ్ఞాలు అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు తెలుసుకోవాలి కదా. ఉపనిషత్తులో ఉంది చదివాను, నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వేదో కాదు, నీ కుటుంబాన్ని చూసుకో, తల్లిదండ్రులను చూసుకో, పిల్లల్ని చూసుకో, కొంచెం సమాజానికి సేవ చేస్తూ ఉండు. గురుడి వాళ్ళకి, అంధులకి, బాధపడే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి సహాయపడుతూ ఉండు సమాజంలో. పిల్లలకి మన వైద్య సంస్కృతి గురించి చెప్పు. అలా కాన్ఫిడెంట్గా మనం చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి, నేర్చుకోవాలి. కొద్ది ఊపులు టీవీ ముందు కూర్చుంటే మనకేం వస్తుంది? పుణ్యం లేదు, పురుషార్థం లేదు. కనుక మనకు తెలిసిన మంచి విషయాన్ని 10 మందికి చెప్పాలి. పెద్దవాళ్ళు వినరు, కనీసం చిన్నపిల్లలకైనా చెప్పాలి. మన గురించి మనమే చూసుకుంటే ఎట్లా, ఎప్పుడూ 24 గంటలు, అందులో కొంత టైము మనం అవతల వాళ్ళకు కూడా ఇవ్వాలి. తర్వాత ఈ పర్యావరణ రక్షణ భూతయజ్ఞం మనుష్య యజ్ఞంలోకి వస్తుంది. పర్యావరణ రక్షణ అంటే ఏమిటి? మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. బీదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం సహాయం చేయడం. భూతయజ్ఞం పర్యావరణ రక్షణ అంటే ఏంటి? ఇవన్నీ కూడా దైవయజ్ఞంలోకి వస్తాయి. దేవతలని పూజించడం, అగ్నిదేవతని, వాయుదేవతని, వీటన్నింటిని పూజించడం. సముద్రం దగ్గరికి వెళితే ముందు నమస్కారం చేసి నీళ్లు తల మీద చల్లుకొని కాళ్ళు పెట్టాలి. నది దగ్గరికి వెళితే ముందు నీళ్లు తల మీద చల్లుకొని నమస్కారం చేసి అందులో కాళ్ళు పెట్టాలి. అంతేకాని అది రక్షణే కదా, పర్యావరణ రక్షణ అంటారు దీన్ని. చెట్లని పోషించడం భూతయజ్ఞం. ఇవన్నీ చెప్పారు, మంత్రాల్లో చెప్పారు, మనకు అర్థమైనట్లుగా మీకు తెలుసుకోవడం కోసం మీకు ఇప్పుడు ఇట్లా చెప్పాను. ఇవి మనం చెయ్యాలి, మన పిల్లలు చెయ్యాలి. అలా చేస్తే పర్యావరణ రక్షణ చేస్తే ఎన్విరాన్మెంటల్ కేర్ అంటారు చూసారా. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం, దాన్ని నేను రక్షిస్తూ ఉంటే నన్ను అది రక్షిస్తుంది. ఆ దేవతలందరూ కూడా ఆనందంగా ఉంటారు. మనం అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మన క్షేమాన్ని కోరుకుంటారు అని చెప్తున్నది ఈ మంత్రంలో. ఇప్పుడు చివరిలో పంచమహాయజ్ఞాలు చెప్పిన తర్వాత పితృయజ్ఞం, ఋషియజ్ఞం, దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం ఏమేం చేయాలో కూడా చెప్పారు మంత్రాల్లో. చక్కగా తాత్పర్యం కూడా రాసిపెట్టారు, అన్నీ రాసిపెట్టారు. ఎండాకాలం పాపం ఆ పక్షులకి నీళ్లు పెడితే తాగుతాయి, అదేం చేసినట్టు పారబోసుకుంటుంది నీళ్లు, వచ్చే దాని మీద కూర్చొని నీళ్ళన్నీ ఒలికిపోతాయి. దానికి తెలియదు కదా మండి చూసి మండి పెట్టాలి నీళ్లు. అట్లాంటి ఆహారం ఇవ్వటం, వాటికి క్షేమాన్ని చూడడం అన్నమాట. మనం ఉన్న చోటు వాటి క్షేమాన్ని చూస్తూ ఉండాలి. అలా చూస్తే ఏమిటి అంటే ప్రయోజనం, ఆ దేవతలు నీ యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. ఆ జీవం ఉందనుకోండి, దానికి కాస్త ఆహారం దొరికితే ఆ జీవుడు, అందులో ఉన్న జీవుడు నీ క్షేమాన్ని కోరుకుంటాడట. మన ఇంట్లో ఉన్న బల్లి కూడా, బల్లికి కాస్త ఆహారం దొరికితే అబ్బా ఎవరో కానీ ఇంట్లో ఉన్నది హాయిగా ఉండటం, ఎందుకంటే నాకు రేపు ఆహారం దొరుకుతుంది కదా మళ్ళీ క్షేమంగా ఉండుగాక అని దీవిస్తారట వాళ్ళు. వాళ్ళ మనస్సు ఆనందపడుతుందట, ఆ జీవుల మనస్సు. ఆవులేమిటి, కుక్కలేమిటి, పిల్లులేమిటి, పక్షులేమిటి, కాకులు, కోయిలలు, వాటికి ఆహారం ఇస్తే అవి తినేటప్పుడే ఆనందం వలన ఈ వ్యక్తిని ఆశీర్వదిస్తారట వాళ్ళు. ఇది బాగుంది వినటానికి. ఇప్పుడు తర్వాత చెప్తున్నారు, ఇలా నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఇట్లాగే ఉంచుతారు, ఇంకా జ్ఞానానికి వెళ్లకుండా. ఎందుకంటే మమ్మల్ని పోషిస్తూ ఉండు దేవతలు, పితృదేవతలు, ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా కొంతకాలం చేసిన తర్వాత ఆంధ్ర సన్యాసం తీసుకోవాలి. అవి చిత్తశుద్ధి వచ్చే వరకు మనం చేసిన తర్వాత మన తరాల తర్వాత వాడు చేస్తారు. మనం ఏం చేయాలి అప్పుడు? ఆ దేవతలు ఏం చేస్తారు? వీడిని పోకుండా క్లాసుకు పోవకు, నాకు అన్నం పెట్టు, నన్ను చూసుకో, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి తిప్పుతుంటారు. ఇప్పుడు నేను కాదు, నెక్స్ట్ వాళ్ళు చేస్తారు నీకు. నేను ఆత్మజ్ఞానానికి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలని చెప్పేసి వచ్చేయాలి. వాళ్ళు రానివరట. అది లాస్ట్ పోర్షన్ మనం చూస్తున్నాం క్రిందటి వారం. వాళ్ళు సర్వాణి భూతాని అరిష్టిమిచ్చంతి, ఈ జీవుడు, అన్ని జీవరాశులు కూడా ఈ యొక్క వ్యక్తి ఎవరైతే పంచమహాయజ్ఞాలు చేస్తున్నాడో ఇతను క్షేమంగా ఉండుగాక ఎల్లప్పుడూ అని కోరుకుంటూ ఉంటారు. ఇది ఇదం మీమాంస్యం అంటే ఈ విధంగా చెప్పబడినాయి శాస్త్రంలో పంచమహాయజ్ఞాలు. ఇప్పుడు ఈ కర్మయోగం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. అంతకుముందు ఏం చూసాం? ఇతనికి ఈ కర్మయోగం అనేది జ్ఞానప్రాప్తి కోసం తోడ్పడుతుంది అనే దృష్టితో చేయాలి. పేరు ప్రఖ్యాతులు ఆశించి చేస్తే మళ్ళీ జనన మరణ సంసారం. పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా చేస్తే చిత్తశుద్ధి, జ్ఞానం, వైరాగ్యం వస్తాయి. అంతవరకు అయిపోయింది. ఇది ఈ విధంగా చెప్పబడినది శాస్త్రంలో అని చెప్పి ఇది విదితం మీమాంసితం, ఈ విధంగా శాస్త్రంలో మనకు చెప్పబడింది. తర్వాత మంత్రం చదువుతాం, 40వ పేజీ. ఇప్పుడు కర్మయోగం గురించి, పంచమహాయజ్ఞాల గురించి అయిపోయింది. కర్మయోగం స్టార్టింగ్, వర్ణ ఆశ్రమ కర్మయోగం ఇలా చేయడం వలన దీనికి ముందు ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పిన తర్వాత అది అర్థం చేసుకోలేని వాళ్ళకి ఈ సాధనలు, కర్మయోగం, ఉపాసన ఇలా చేస్తూ ఉండు, నీ మనసు సూక్ష్మం అవుతుంది. ఒకరోజుకి ఈ రాగద్వేషాలన్నీ కూడా తరిగిపోతాయి. తరిగి తర్వాత నువ్వు ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుంటావు. అందుకని ఇప్పుడు అది ఉత్తమాధికారులకి, ఇది మంద అధికారులకి, మంద మధ్యమ అధికారులకి, ఎవరికైతే ఇంకా కోపం, తాపం, రాగద్వేషం ఉంటుందో వాళ్ళకి ఇంకా చిత్తశుద్ధి రాలేదని అర్థం. అంతే కదా, కోపం, తాపం, ఈర్ష, అసూయ, భయం, మన్నించే గుణం లేకపోవడం, అందరి మీద దోషాలే కనపడుతూ ఉంటాయి, అన్ని దోషాలే చూస్తూ ఉంటాడు, ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ మనసు ఇంకా శుద్ధిని పొందలేదు అని అర్థం. అలా పొందకపోవడం వలన ఆ విషయం అర్థం కాలేదు. ఆత్మవిద్య గురుగారు కావు కావు కావుమని చెప్పినా కూడా అది లోపలికి వెళ్ళనివ్వదు ఆ మనస్సు. అందుకని ఉపనిషత్తు చెప్తుంది, నాయన అది లోపలికి వెళ్ళాలి అంటే నీకు చాలా శుద్ధి కావాలి, దానికి కర్మయోగం చెయ్యి, ఉపాసన చెయ్యి, అప్పుడు నువ్వు తయారవుతావు. సరే ఇప్పుడు కర్మయోగం చేయాలంటే ఏం చేయాలి అన్నాడు. ఇందాకేమో గృహస్థుడు గురించి చెప్పాం ఈ 16వ మంత్రంలో. అక్కడ ఏం చెప్పాను, ఆత్మ అంటే గుర్తుందో లేదో మొదలుపెట్టి 3 వారాలు అయింది. అథ అయం వా ఆత్మ సర్వేషాం భూతానా. ఈ గృహస్థుడే అంటే ఆశ్రమ ధర్మాలు చెప్పిన తర్వాత గృహస్థాశ్రమంలో గృహస్థుడు స్తంభం లాంటి వాడని చెప్పాను. బ్రహ్మచారి గృహస్థుడి మీదనే ఆధారపడతాడు, వానప్రస్థు ఆశ్రమీ కూడా గృహస్థుడి మీదనే ఆధారపడతాడు, సన్యాసి కూడా గృహస్థుడి మీదనే ఆధారపడతాడని చెప్పాను కదా. కనుక గృహస్థుడు స్తంభం లాంటి వాడన్నాను కదా. కర్మయోగం చేయడానికి, యజ్ఞాలు యాగాలు చేయడానికి వీటన్నిటికీ గృహస్థుడే అధికారి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మంత్రం ఏం చెప్తుందంటే, అసలు ఈ గృహస్థుడు కావడానికి ముందు ఎట్లా ఉన్నాడు, గృహస్థుడు ఎట్లా అయ్యాడు, గృహస్థుడు కావడానికి ముందు గృహస్థుడు కావాలి అని ఎందుకు కోరిక కలిగింది ఆ వ్యక్తికి అని ఉపనిషత్తు చెప్తోంది. ఇప్పుడు గృహస్థుడు ఎందుకైనాడు, గృహస్థుడైన తర్వాత కర్మయోగం చేస్తున్నాడు, అసలు గృహస్థుడు కావాలని ఎందుకు అనిపించింది మనిషికి, పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది అని ఉపనిషత్తు చెప్తోంది. ఇప్పుడు ఎందుకు అనిపించిందంటే 2 కారణాలు. ఆ 2 కారణాల్లో ఒకటి సహజం, యూనివర్సల్లీ కామన్, ఇన్స్టింక్టివ్ అంటారు దాన్ని, ఇన్స్టింక్టివ్ డిజైర్. కోరిక అన్నమాట. లోపల స్వభావంగానే స్వభావ సిద్ధంగానే ప్రకృతిలో ప్రతి జీవరాశి, స్త్రీ అయితే పురుషుణ్ణి, పురుష జీవరాశి అయితే స్త్రీ జీవరాశిని కోరుకోవడం సహజం, ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. ఈ కోరిక సహజమైనటువంటి కోరిక, దాని వలన బ్రహ్మచారి వివాహం చేసుకోవాలనుకున్నాడు అంటుంది ఉపనిషత్తు. మరి రెండవ కారణం ఏంటంటే తనకు తానుగా కోరుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోవడం, ఇచ్చ, ఎక్వైర్డ్ డిజైర్ అంటారు దీన్ని. ఇన్స్టింక్టివ్ డిజైర్ మొదటిది, అందరికీ సామాన్యంగా ఉండేదే అది, ఆ కోరిక. ఏం కోరిక? స్త్రీ పురుష సంబంధం కావాలని కోరుకోవడం సహజం ప్రపంచంలో. మనుషులకే కాదు, ప్రతి జీవరాశికి, ప్రతి జీవరాశి దాన్ని ఇన్స్టింక్టివ్ అంటారు, సహజంగా ఉండే కోరిక. రెండవది ఏంటంటే ఎక్వైర్డ్ డిజైర్, నాకు ఇది కావాలి అది కావాలి. పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఇవన్నీ సహజం కాదు. ఒకళ్ళకేం ఇల్లు కావాలని, ఒకళ్ళకి కారు కావాలని, ఒకళ్ళ పిల్లలు కావాలని, ఒకళ్ళ పిల్లలు అబ్బాయే కావాలని, అమ్మాయి, ఇవన్నీ కామన్ కాదు. వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలను బట్టి కోరుకుంటారు, ఎక్వైర్డ్ డిజైర్స్ అంటారు వాటిని. దానివలన ఇప్పుడు బ్రహ్మచారి గారు వస్తున్నారు, ఆయన పాత్ర ఏమంటారు చూడండి. ఇక్కడ ఆత్మ అంటుంది, అక్కడ ఆత్మ అంటే గృహస్థుడని చెప్పాం. ఇక్కడ మంత్రంలో 17వ మంత్రం చదువుతాం ఇప్పుడు, 40వ పేజీలు. ఆత్మై వేదమగ్ర ఆసీత్ ఏక ఏవ సోకామయత జాయామే స్యాత్ అథ ప్రజాయేయం అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయేతి ఏతావాన్ వై కామః నేచ్ఛం చానతో భూయః విందేత్ చానతో భూయః విందేత్ తస్మాదపి ఏతర్హేకాకీ కామయతే జాయామే స్యాత్ అథ ప్రజాయేయం అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయేతి స యావదపి ఏతేషామేకైకం న ప్రాప్నోతి అకృష్ణ ఏవ తావన్ మన్యతే. మనిషి తాను ఏదో పొందాలని, ఏదో సాధించాలని ఉంటుంది తపన లోపల, పరిపూర్ణుణ్ణి కావాలి, కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ మ్యాన్ కావాలని ఉంటుంది. ఇది చేస్తే నేను పరిపూర్ణతను పొందుతాను, ఇది సాధిస్తే నేను గొప్ప స్థితిలో ఉంటాను, ఆ విషయం పొందితే నేను నా స్టేటస్ పెరుగుతుంది, అప్పుడు నాకు ఆనందం, నేను కంప్లీట్ అవుతాను అంటే పూర్ణం అవుతాను అని భావన ఉంటుంది మనిషికి. అలా ఆ కోరిక ఉండడమే అకృష్ణత. కృష్ణత అంటే పూర్ణత, అకృష్ణత అంటే అపరిపూర్ణత, పరిపూర్ణత లేకపోవడం, తృప్తి లేకపోవడం మనిషి. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందట? మొదట జీవాత్మ మనిషి వ్యక్తి పురుష, ఇక్కడ ఆత్మ అంటే బ్రహ్మచారి. ఆత్మా ఏవ ఇదం అగ్ర ఆసీత్, మొదట బ్రహ్మచారి ఉన్నాడు అనగనగా ఒక బ్రహ్మచారి. అనగనగా ఒక బ్రహ్మచారి. పాపం ఏమైంది ఆ బ్రహ్మచారికి అంటే, ఏమండి వివాహం కావడానికి ముందు ఎవరండి ఉన్నది? బ్రహ్మచారిణి బ్రహ్మచారి కదా, బ్రహ్మచారి ఉన్నాడు. ఏమనుకున్నట్ట బ్రహ్మచారి, ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, బ్రహ్మచారి ఉన్నాడు. ఇగ్ర ఆసీత్ ఏక ఏవ, ఒంటరిగా ఉన్నాడు బ్రహ్మచారి. సో కామయత, సహా అకామయత కోరుకున్నాడు ఆ బ్రహ్మచారి. ఏమని, జాయామే స్యాత్, నాకు భార్యని పొందాలి అని ఉన్నది అన్నాడు. ఒక స్త్రీని భార్యగా తెచ్చుకోవాలని ఆశగా ఉన్నది. జాయామే స్యాత్, నాకు భార్య యోగము కలుగుగాక, పత్ని యోగము కలుగుగాక అని కోరుకున్నాడు. వచ్చేసింది ఎవరు? భార్య. గల్లు గల్లున గజ్జలు కట్టుకొని కాళ్ళకి పట్టీలన్నీ పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. మాంగళ్యం తంతునా మేనా అనే మంత్రాలతో వివాహం అయిపోయింది. అయిన తర్వాత మన ఇద్దరమే ఉంటే ఏం బాగుంటుంది, ఇంట్లో కొంచెం ఇంకా ఇద్దరు ఎవరన్నా ఉండాలి మనకు. అప్పుడు తాను ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు బాగా. అందుకని తన రూపంలో ఉండే పిల్లల్ని భార్య ద్వారా పొందాలనుకున్నాడు. అది ఇక్కడ అథ ప్రజాయేయ, పిల్లలని పొందుగాక, నేను నాకు పిల్లలు కావాలి అంటే తనను తన తానుగా ఉంటే తృప్తి రాలే, తనని తన రూపాన్ని ప్రతిరూపంగా చూసుకోవాలి. అందుకని పుత్రుడంటే ఎవరు? తండ్రి పుత్ర రూపంలో వస్తాడు, అందుకని ఆత్మ అని పేరు. పుత్రుడు ఎవరో కాదు, తండ్రి రూపమే, తల్లి రూపమే పుత్ర పుత్రి రూపంలో కనపడుతుంటారు. అందుకనే అంత ప్రేమ. అర్థమైంది ఎందుకు అంత ప్రేమ అని? మా వాడండి నా వాడండి అంటాడు, అదొక ఆనందం. ప్రజాయేయ, అందరి మీద కంటే ఎవరి మీద ప్రేమ ఉంటుంది? పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనుషులకైనా, పక్షులకి, జంతువులకి, అన్నిటికీ. ఎందుకంటే తాను తన రూపాన్ని ప్రతిరూపాన్ని చూసుకున్నట్టే చూసుకుంటే అదొక తృప్తి, ఆనందం. వాడు ఎక్కి మన మీద డాన్స్ చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు చూడు చూడు పళ్ళొచ్చినాయి పళ్ళొచ్చినాయి అంటారు. నడుస్తున్నాడు నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు. ఇంకా సర్టిఫికేట్ చూసుకొని, డిగ్రీలు చూసుకొని, మా అబ్బాయికి ఎన్ని మెడల్స్ వచ్చినాయో చూడండి అంటే తన పరిపూర్ణతని కొడుకులో చూసుకుంటాడు. అప్పుడు ఆ కొడుకులో చూసుకోవాలంటే ఈవిడ కావాలిగా భార్య. అందుకని జాయామే స్యాత్, భార్య కావాలి నాకు, ఎందుకంటే పిల్లలు కావాలి నాకు, పిల్లలు వస్తే నేను పరిపూర్ణ అవుతాను. చాలా అయ్యో వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు డబ్బులు కావాలి నాకు. విత్తం మే స్యాత్, భార్యను పోషించాలి పిల్లల్ని పోషించాలి, మరి వీళ్ళందరి క్షేమాన్ని చూడాలి అంటే నేను కొంత ధనం సంపాదించాలి. అందుకని విత్తం మే స్యాత్, ధనం వచ్చుగాక. సో బ్రహ్మచారి గృహస్థుడైనాడు, భార్య రెండు, నెంబర్ టూ, దెన్ చిల్డ్రన్ నెంబర్ మూడు, తర్వాత ధనం. విత్తం మే స్యాత్, ఈ ధనం ఎందుకు అంటే ఏదేదో మంచి మంచి పనులు చేయాలి కదా ధనం వలన. అత కర్మ కుర్వీయతయా అన్నాడు. కర్మ కుర్వీయా ఇది ఏతావాన్ వై కామ, దీన్నే పాంక్త అంటారు. పాంక్త అంటే ఐదు. యజమాన బ్రహ్మచారి గృహస్థుడైనాడు, భార్య, పిల్లలు, ధనం, కర్మ, ఈ ఐదు. దైవం విత్తం, మానుష విత్తం అంటారు, పాంక్తం అంటారు. అంటే బ్రహ్మచారి పాంక్త అయినాడు ఇప్పుడు. పాంక్త, ఆ వివరాలన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పబడినాయి. ఏమని అంటే మానుష విత్తం అన్నారు. ధనం అంటే ఇక్కడ రెండు రకాల ధనం, దైవం విత్తం, మానుష విత్తం అన్నారు. మానుష విత్తం అంటే మనిషి లౌకిక కర్మలు చేసి ధన సంపాదన చేయాలి, ఇప్పుడు వైదిక కర్మలు చెయ్యాలన్నా ఆయుష్ హోమం చేయాలి, సుదర్శన హోమం చేయాలి, ఒక ఒక పూజ చేయించాలి, ఒక అభిషేకం చేయించాలి. ఎక్కడైనా ఏదైనా ఇప్పుడు పిల్లవాడికి కొన్ని సంస్కారాలు చేయాలంటే ధనం కావాలి. ధనం కావాలి అంటే దేనికి అంటే దక్షిణ ఇవ్వాలి కదా, పండ్లు కొనాలి కదా, వస్త్రం కొనాలి కదా, వీటికి ధనం కావాలి కదా. అందుకని ఉద్యోగం చేయాలి. కర్మ కుర్వీత, ఆఫీస్కి వెళ్ళాలి. లౌకిక కర్మలు చేసి ధనం సంపాదిస్తాడు. అవి సంపాదించిన ధనాన్ని వైదిక కర్మల కోసం ఖర్చు పెడతాడు. దైవం విత్తం. దైవం విత్తం అంటే ఆంతరధనం. మానుష విత్తం అంటే బాహ్యధనం. ఆంతరధనం ఏమిటంటే శాస్త్ర జ్ఞానం. కొన్ని మంత్రాలు, కొన్ని పూజలు. పూజారి అడుగుతాడు, ఓం భూహు అంటాడు. ఆయన ఓం భూహు అని చెప్పి వదిలిపెడతాడు వీడిని. నువ్వు చదవాలి తర్వాత, అది ప్రాణాయామం చెయ్యి అని అర్థం. ప్రాణాయ స్వాహ అట్లా చెప్పాలి. ఓం భూహ అదేమిటి అన్నాడు. అక్కకూడదు, ముక్కు పట్టుకో అంటాడు. ముక్కు పట్టుకోండి, ఎవరు ముక్కు పట్టుకోవాలి అని అడగకూడదు. ఆచమనం చెయ్యి అంటే నీళ్ళు ఇట్లా చెయ్యి కడుక్కోమని చెప్పి ఇస్తే నీళ్లు తాగుతాడు. ఎప్పుడు తాగాలి, ఎప్పుడు కడుక్కోవాలి తెలియాలి. దీన్నే ఏమంటారంటే దైవం విత్తం అంటారు. కొంత మినిమం జ్ఞానం కావాలి. తాడి కట్టరా అంటే అమ్మాయికి నేను లేవలేనండి, మీరే కట్టండి అనకూడదు పురోహితుణ్ణి. లేచి కట్టాలి కదా. ఇప్పుడు లేకుండానే కడుతున్నారు పక్క నుంచి అనుకోండి. ఆ రోజుల్లో లేచి కట్టేవాళ్ళు వివాహం చేసేటప్పుడు. ఇప్పుడు లేవకుండా లేస్తే ఫోటోలు పడదు పేస్, ఎందుకంటే ఎదురుగా తిరగాలి కదా. ఎదురుగా తిరిగితే బాగుండదు. ఇప్పుడు అందుకని ఇట్లా చేస్తూ కడతాడు. ఫోటో వైపు చూస్తూ తాడి కట్టడం ఏమిటండి? అంటే ఎవరు కట్టారో రిజిస్టర్ కావాలి కదా అందులో. అందుకని ఎందుకంటే మోసాలు చేస్తున్నారు కాబట్టి ముఖం ఇదిప్పు అంట. ఆ రోజుల్లో అట్లాంటి ప్రాబ్లం లేదు. అందుకని అమ్మాయి మొహం చూస్తూ కడతావా, తాండి ఫోటో చూస్తూ కడతావా. ఎందుకైనా మంచిదండి, వీడు మొహం ఇటు తిప్పితేనే బెటర్, రేపు నేను కట్టలేదంటే కలికాలం కదా. అందుకని వీడియోలు బోలెడని తీస్తున్నారు. ఇప్పుడు వెనకటి రోజులో వీడియోలో ఫోటోలో ఏమైనా ఉన్నాయా? మనస్సే వీడియో. ఎక్కడి నుంచో అక్కడికో వెళ్ళాం. కనుక మానుష విత్తం అంటే దక్షిణ ఇవ్వడానికి కావాలి, హోమ ద్రవ్యాలు కొనడానికి కావాలి, లౌకికమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి, భౌతిక ధనాన్ని సంపాదించాలి. దైవం విత్తం అంటే కనీసం ఏం కర్మలు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా చెయ్యాలి అనేది కూడా తెలియాలి. దాన్ని దైవం విత్తం అంటారు. ఆంతరధనం. ఇప్పుడు ఈ ఐదు కలిపితే పాంక్తః అని అలా వచ్చిన తర్వాత ఈ కర్మలు చేసేటప్పుడు ఒక్కొక్క విషయానికి ఎలా తృప్తి పొందుతాడు అనే విషయాన్ని చెప్తున్నారు ఈ మంత్రంలో. చూడండి, అథ కాదు, ఆత్మా ఏవ ఇదమగ్ర ఆసీత్ సహ అకామయత జాయామే స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయ ఇతి. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ విత్తం అనేది చెప్పాను, మానుష విత్తం, దైవం విత్తం. దేనికిరా అంటే కర్మలు చేయడం కోసం. అంతేగాని డబ్బులు సంపాదించుకున్నంతా బ్యాంకులో పెట్టుకోవడానికి కాదు. దానం చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి, అన్నదానం చెయ్యాలి, వస్త్రదానం, ఛత్రదానం, విద్యాదానం, ఇవన్నీ చెయ్యాలి. ధనం ధర్మార్థం అన్నాడు. పారే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, పారకుండా అక్కడే నిలిచిపోయి ఉంటే పాచిపట్టి వాసన వస్తుంది. ధనం కూడా అంతే. కూడబెట్టి ఆ పిసినారి కథలోలాగా కూడబెట్టుకో. నీకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అది ఇంకా దీని తర్వాత నేను అన్ని దానాలకేనండి, దాన ధర్మాలకేనండి. ఇంకా ఆ డబ్బులన్నీ కూడా నేను సమాజ సేవకి, మంచి వాళ్ళకి, అందరికీ అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, స్కూళ్ళకి, కాలేజీలకి, గుళ్ళకి అన్నిటికీ ఇస్తూ ఉంటాను అని రావాలి. అది కర్మ కుర్వీత అనేది. బ్రాహ్మణులు వస్తే, పూజ చేయడానికి వస్తే బేరం చేస్తాం వాళ్ళతో. ధనం అంతా మురుగుతూ ఉంటుంది, ఓరెడంత ధనం. వాళ్ళకి దక్షిణ ఇవ్వడానికి వచ్చేటప్పటికి 10 రూపాయలు ఇవ్వాలంటే బేరం చేస్తాం. చూడండి, హాల్ ఫిక్స్ చేస్తారు 150,000, రోజుకి, హాల్కి రెండు రోజులు. ఒక హాల్కి పెళ్ళికి 5 లక్షలు ఖర్చు పెడతారండి. అక్కడ పూజ పెళ్లి చేయడానికి వస్తాడు చూసాడా, ఆయన దగ్గర మాత్రం బేరం చేస్తారు 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 చేస్తారు, డబ్బులు ఇవ్వాలనిపించదు. అంటే తన భోగాలు ఖర్చు పెట్టుకుంటాడు, కానీ అవతల వ్యక్తికి ఎంత, వాళ్ళ జీవితానికి ఎంత కావాలి ఎంత అవసరం అనేది ఆలోచించం. అంటే తన పటాటోపం కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు, కానీ వస్తుత అవతల వ్యక్తికి ఉపయోగపడేటట్లుగా ఖర్చు పెట్టాలని ఉండదు మనిషికి. చూసారా, అవతలి వాడి ప్రయోజనం కోసం నా ధనం ఉపయోగపడాలి, కానీ నా పేరు ప్రఖ్యాతల కోసం కాదు ధనం. ఒక మంచి జరగాలి అని ధనం ఖర్చు పెట్టాలి. అలా చేస్తే అప్పుడు భగవంతుడు కూడా ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. లేకపోతే నీ పటాటంపం కోసము, నీ పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు చేస్తే నీకు అశాంతి, నీ ధనం వలన నీకే రక్షణ లేకుండా పోతుంది. అందుకనే చాలామంది దాన ధర్మాలు చేయని వాళ్ళందరికీ ఆ ధనం ఉండడం వలన అనేక సమస్యలు. ఇప్పుడు మంచి పేరన్నా సంపాదించుకుంటూ ఉంటే ఆ మనసు ఆనందంగా ఉంటుంది, కానీ డబ్బు ఖర్చు పెట్టాలంటే మనసు రాదు కదండి, మనసు రాదు, చాలా కష్టం. ఎంత కష్టపడి సంపాదించుకున్నాను, ఇది ఖర్చు అయిపోతే ఎట్లా, ఊరికి మురుగుతూ ఉంటుంది లోపల. అయినా సరే అక్కడ ఉండనివ్వండి అది. అందుకని కొంతమందికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎవరికి ఇవ్వడం ఇష్టం ఉండదు, ఉండని మన వస్తువులు. ఎందుకంటే అభిమానం, ఆ వస్తువుల మీద అభిమానం, ధనం మీద అభిమానం. ఎందుకంటే తనకు అంతా తనకే కావాలని కోరిక. అంటే ఇప్పుడు వివాహం చేసుకొని పిల్లల్ని కని ధనం సంపాదించి మంచి పనులు చేసి తాను పరిపూర్ణని కావాలని కోరుకుంటున్నాడు మనిషి. ఉపనిషత్తు అంటుంది, ఇంతకంటే ఏం చేయగలవు నువ్వు చెప్పు. ఆహా, ఇంతే కదా నువ్వు మహా కోరుకున్నావు, ఇంతకంటే ఏం సాధిస్తావు అని అడుగుతున్నది ఉపనిషత్తు. పెళ్లి చేసుకోవాలనిపించింది, ఒంటరిగా ఉన్నాను, దిగులుగా అనిపించింది, దగ్గర స్కూటర్ మీద వెళ్తూ ఉంటే వెనకాల సీటు ఖాళీగా ఉంది అని అనిపించి పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కావాలనుకున్నావు, డబ్బులు కావాలన్నావు, సంపాదించావు, కొన్ని ధర్మకార్యాలు చేస్తున్నావు. మంచి పనులు చేస్తే పుణ్యం సంపాదించుకుంటున్నావు, తప్పు పనులు చేస్తే పాపాన్ని సంపాదించుకుంటున్నావు. దాని తర్వాత ఏంటి చెప్పు, ఇంకేమన్నా సాధిస్తావా దీనికంటే, ఇంతకంటే ఏం సాధిస్తావు తెలుసా? జనన మరణ సంసార చక్రం. కర్మలు చేసావు కదా, ఫలం వస్తుంది కదా. కర్మలు ఎలా చేసావు? ధనం సంపాదించడం వలన. ధనం ఎలా సంపాదించావు? కర్మలు చేయాలంటే భార్య కావాలి, పిల్లవాడు కావాలి. కర్మలు లేకపోతే చేయలేడు. వైదిక కర్మలు చేయాలంటే భార్య ఉండాలి. ఈ కర్మలు చేయడం కోసం ధనం కావాలనుకున్నావు, ధనం కావాలి. దేనికోసం అంటే భార్యా పిల్లల కోసం అన్నావు. భార్యా పిల్లలు ఉంటేనే కర్మలు చేయగలుగుతావు. కనుక ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఒంటరిగా చేయలేవు, భార్య సహాయం ఉంటేనే కదా జరుగుతుంది. ఆవిడ సహాయం లేకపోతే పూజ ఏం చేస్తావు, పునస్కారం ఏం చేస్తావు? ఒంటరిగా చేయలేవు కదా, అన్నీ అమర్చి పెడితేనే కదా చేస్తావు. మళ్ళీ అవన్నీ తేవాలంటే పిల్లవాడికి సహాయం చేసే పిల్లవాడు కావాలి. అందుకని వీళ్ళందరినీ చేర్చి పెట్టుకున్నావు. ఈ కర్మల వల్ల ఫలం వచ్చింది, ఫలం రావడం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది, జన్మ వచ్చిన తర్వాత మరణం వస్తుంది. ఇదయ్యా నువ్వు సాధించింది అంటుంది ఉపనిషత్తు. ఇప్పుడు అందరూ బ్రహ్మచారులందరూ పెళ్లి చేసుకొని గృహస్థులయ్యి పిల్లల్ని కని ధర్మకార్యాలు చేసి ధనంతా సంపాదించి ఏమిటయ్యా సాధించారంటే నెక్స్ట్ జన్మ బుక్డ్. ఉపనిషత్తు చక్కగా పొగుడుతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అంటుంది, తర్వాత ముడియావులే అంటుంది. ఏమిటంటే మళ్ళీ జనన మరణ సంసారమేగా, ఏమి సాధించావు నువ్వు అంటుంది. ఈ పాంక్తల్ని సంపాదించుకున్నావు బయట నుంచి, కానీ వివేకవంతుడు ఏం చేస్తాడంటే, ఉపాసకుడు ఇవన్నీ సంపాదించకుండానే ఈ పాంక్తం నా దగ్గరే ఉందని తెలుసుకుంటాడు. ఈ 5 నా దగ్గరే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి అని విశ్వరూప ఉపాసన చేస్తాడు. ఎలా అనేది తర్వాత భాగంలో చూస్తాం. ఇంతవరకు ఏమైందంటే, ఏతావాన్ వై కామః, ఇంతే కదా నువ్వు ఎంత కోరుకున్నా కూడా నీ కోరికలు ఇంతకంటే మించిపోతాయా, అప్పటికి నువ్వు ముసలివాడు అయిపోతావు. ఏమైనా ధనం సంపాదించావు, పిల్లల్ని కన్నావు, అన్ని పనులు చేసావు, అయిపోయింది, ముసలివాడివి అయిపోయినావు. ఏతావాన్ ఏవ కామః, ఇంతవరకు చెప్పిన తర్వాత, నా ఇచ్ఛాం చ న అతః భూయః విందేత్. ఇంతకంటే ఏమైనా పెద్దగా పొందగలవా అంటే అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే అకృత్స్నః అనే బుద్ధి ఉండడం వలన తస్మాదపి తర్హి ఏకాకీ కామయతే. ఇందాక చెప్పింది ఉపనిషత్తు, ఇప్పుడు చెప్తోంది మళ్ళీ జాయామే స్యాత్. ఈ పైన చెప్పిందేమో ఉపనిషత్తు ఒక వ్యక్తి ఇలా కోరుకుంటాడు దీనికోసం వాటి కోసం అని చెప్పిన తర్వాత నవ్వు ఈ విధంగా కోరుకుంటున్నాడు అని చెప్తున్నది. జాయామే స్యాత్ ప్రజాయేయ అత విత్తం మే స్యాత్ అత కర్మ కుర్వీయ ఇది అని ఉపనిషత్తు ఇలా కోరుకుంటాడు పరిపూర్ణత లేని వ్యక్తి తాను అపరిపూర్ణను అనుకుంటూ అని చెప్పి చెప్పింది. అలా ఆ వ్యక్తి ఎట్లా కోరుకుంటాడు అని చెప్పి అతని నోటి ద్వారా చెప్పిస్తున్నది ఇప్పుడు. చెప్పి సహా యావదపి ఏతేషాం ఏకైకం న ప్రాప్నోతి. వీటిట్లో ఏ ఒక్కటి పొందకపోయినా కూడా ఏకైకం న ప్రాప్నోతి. భార్యను పొందకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, ధనం లేకపోయినా, ఏదైనా కార్యాలు మంచి మంచి పనులు చేయలేకపోతే ఏమనుకుంటాడు తెలుసా? అకృష్ణ అనుకుంటాడ. మన్యతే న ప్రాప్నోతి అకృష్ణ ఏవ తావన్ మన్యతే. తనను తాను ఏందండి పెళ్లి కాలేదు, ఎంతో వయసు వచ్చింది, అమ్మాయిని ఎంతమందినో చూసామండి దొరకలేదండి, అకృష్ణ పెళ్లి కాకపోతే జీవితం అంతా ఏమి పనికిరానిట్లా. చూసారా, పెళ్ళి కాకపోయేటప్పటికీ ఆ అమ్మాయి అంతే అబ్బాయి అంతే, దిగాలు పడిపోయి దిగులు పడిపోయి నన్ను ఎవరు పెళ్ళి చేసుకోలే నన్ను ఎవరు ఇష్టపడలే అని దిగులు పడుతుంటాడు. సరే పోనీ ఎవరో చూసి చూసి వచ్చిందే అనుకో, దొరికింది చాలక. నేను ఎవరిని గురించి చెప్పడం లేదండి, మామూలు ఉపనిషత్తులో చెప్పింది చెప్తున్నా. వచ్చింది, పిల్లలు పుట్టలేదే పక్క వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టలేదా నీ తర్వాత నీ సమయంలో పెళ్లి చేసుకున్నవాడు, నీ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పిల్లలు పుట్టారంటారు, అది వేరే. ఒక కాయ కాయలేదండి, ఏం కాయ కాయలేదండి ఏంటంటే పిల్లలు పుట్టలేదని అర్థం. అదొక దిగులు. పెళ్లి కాకపోతే అకృష్ణ అనుకున్నాడు, ముందు పరిపూర్ణుని కాదు నేను అనుకున్నాడు. పిల్లలకు పుట్టపోతే పిల్లలు పుట్టలేదండి గొడ్రాలు అని అంటున్నారు, పిల్లలు పుట్టకపోతే వాడిని అబ్బాయిని అంటారు ఈ అమ్మాయిని అంటారు, అదొక అతృప్తి. అందుకని ఆ హాస్పిటల్ తిరిగి ఈ హాస్పిటల్ తిరిగి రకరకాల మందులు వేసుకొని కష్టపడి ఎట్లాగైనా ఒక నర్సును కనుక కన్నా ఇదే భాష. వీళ్ళకు ఒక తాపత్రయం, వీళ్ళకు పుట్టలేదని ఇంట్లో తల్లిదండ్రులు, ఇంకా పుట్టలేదని బంధువులు, అమ్మమ్మ తాతయ్య అందరు, ఇంకా ఏం కలగలేదా అన్నాడు. అప్పుడు వీడికి ఇంకా అవధి పెద్ద దిగులు, అంతకుముందు పెళ్ళి కాలేదని దిగులు అనుకున్నాను, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా దిగులు వదలలేదే నన్ను అన్నాడు. నేను చెప్తుంటే అప్పుడు ఇప్పుడే కదండి పెళ్ళయింది, 2 ఏళ్ళే కదా, కొంతమందికి 7 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా పుడతారంటారా మళ్ళీ అడుగుతారు, పుడతారంటారా, కాస్త విభూతి పెట్టండి, ఎందుకంటే మీ కటాక్షం ఉంటే పుడతారు. ఏంటంటే పిల్లలు పుట్టకపోతే ఆ కృష్ణ దిగులు చింత, పుట్టారండి వీడిని చదివించాలి కదా, డబ్బులు చాలడం లేదు. ఆ కృష్ణ ఏంట్రా నీ సంపాదన, ఇదే సంపాదన, భార్యను పోషించలే పిల్లవాడిని పోషించలే అంటే ఆ కృష్ణ. అందుకని పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరిగి 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 కాలికి బొంగరం కట్టుకున్నట్టు బొంగరం చూసారా, తిరుగు బొంగరం వేస్తే బొంగరం తెలుసా తిరుగుతూనే ఉంటుంది. వీడు కూడా అంతే, భార్య వచ్చింది పిల్లలు పుట్టారు బాగానే ఉంది, ఇప్పుడు డబ్బులు తిరుగుతాడు. అది చేయడం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు, ఆ పనులు ఈ పనులు రకరకాలు చేస్తుంటాడు. అందుకని ఆ దేవునికి పూజ ఈ దేవునికి పూజ అక్కడ మొక్కుకొని ఇక్కడ మొక్కుకొని బాగా డబ్బు రావాలని పూజలు చేసి పునస్కారాలు చేసి ఆవహంతి హోమం చేస్తాడు. ఆవహంతి వితన్వాన కుర్వాణ చీరమాత్మన, కారు కావాలి, ఇల్లు కావాలి, ఒకటి కాదు 2 కావాలి, ప్లాట్ కావాలి, ఫ్లాట్ కావాలి, ఫామ్ హౌస్ కావాలి, నాన్ ఎండింగ్ కోరుకున్నాడు అకృష్ణహ మన్యతే. ధనం వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయిపోయినారు, ధనం సంపాదించాడు, ఇల్లు కట్టాడు, అన్నీ చేసిన తర్వాత మా అబ్బాయి నాతో మాట్లాడటం లేదండి. ఎప్పుడు మాట్లాడాలి? రోజు మాట్లాడటం, ప్రతిరోజు మాట్లాడాలి. అప్పుడప్పుడు పలుకుతాడు ఆ కృష్ణ, కంటిన్యూవేషన్. అది పోవడంలే, అక్కడ పెళ్ళి కాకపోతే అకృష్ణ అనుకున్నాడు, పిల్లలు పుట్టకపోతే అకృష్ణ అనుకున్నాడు, ధనం సంపాదించకపోతే అకృష్ణ అపరిపూర్ణుడు అనుకున్నాడు. అన్ని పనులు చేసి అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారే కానీ నన్ను చూడటం లేదే. కనుక నీ అపరిపూర్ణత తగ్గిందా? పోలేదే. అకృష్ణ ఇది మన్యతే. చూస్తున్నాంగా మనం, పిల్లలు అయింది, పెళ్ళి అయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు, అయినా కూడా ఇప్పుడు ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంట్లో. ఉంటే వాళ్ళిద్దరికి కూడా ఒకళ్ళనొకళ్ళు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను పట్టించుకోవటంలా అకృష్ణ. ఆవిడ కూడా అంతే, ఇప్పుడు కదా నాకు మీరు అవసరం, వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిపోయి అందరు వెళ్ళిపోయినారు, ఇప్పుడు మీరు నన్ను పట్టించుకోరు ఏంటంటే ఏం ఆ కృష్ణ. ఉపనిషత్తు అంటుంది మీరు ఎప్పుడు కృష్ణ అనేది, ఎప్పుడు పరిపూర్ణుడు నువ్వు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఇవన్నీ నువ్వు కోరుకున్నా అవి దొరికినా కూడా నీకు తృప్తి అనేది రాదు అని ఉపనిషత్తు చెప్తోంది. ఈ విషయాన్ని తెలుసుకో. కనుక అవన్నీ పొందినా కూడా కృష్ణత పరిపూర్ణత పొందడానికి వేరే ఒకటి ఉన్నది, అది దానికోసం నువ్వు పనిచేయాలి. ఈ శరీరం ఇచ్చింది భగవంతుడు భోగాలు అనుభవించడం కోసం, ధనం సంపాదించడం కోసం, ఇల్లు కట్టడం కోసం, దానికోసం మాత్రమే కాదు ఇచ్చింది. ఇవన్నీ పొందిన తర్వాత ఓవర్, జాబ్ ఈజ్ ఓవర్. ఈ శరీరం, ఈ మనస్సు అన్నీ కూడా భగవంతుడివి, ఆయనకి సమర్పించడం కోసం ఇది. అప్పటికైనా బుద్ధి వస్తుందేమో అని చెప్పి ఉపనిషత్తు పాపం వదిలిపెట్టింది వాటి వైపు. అయిందా? వస్తావా రావా? నీ శరీరం నీది కాదు, ఈ శరీర సుఖం నీ కోసం కాదు, నీ మనస్సు నీది కాదు, ఈ శరీరం మనస్సు భగవంతుడు ఇచ్చింది, భగవంతుడికి నీ తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. అది మర్చిపోయినావు నువ్వు. అలా మర్చిపోయి జాయామే స్యాత్, ప్రజాయ స్యాత్, ధనం విత్తం స్యాత్ అని కోరుకున్నావు, అయినా నీకు కన్ను విప్పు కావడంలే. క్లాసులో కూర్చొని ఆ స్వామిని గారు చెప్తూ ఉంటే ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఆడలాడుతుంటావేంటి, క్లాసు సెకండరీయా నీకు, పో ముందు క్లాసుకు పో అంటుంది ఉపనిషత్తు. ఈ లోపల నీకు కాళ్ళు నొప్పులు, నడు నొప్పి, కళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. నేను చెప్పాను నీవు అది తగ్గించుకోవాలంటే తగ్గించుకో, లేదండి ఇవన్నీ బంధం అండి నాకు కావాలి. మళ్ళీ ఇంకా నీకు మళ్ళీ మళ్ళీ జన్మ నా మాట వినకపోతే. కానీ కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాంగతం అనేది తనలోనే చూసుకుంటాడు. ఎలా చూస్తారట అంటే తర్వాత భాగం చదువుతాం. తస్య కృష్ణత మన ఏవ స్యాత్మా వాగ్జాయ ప్రాణ ప్రజా చక్షుర్మానుషం విత్తం చక్షుషాహి తద్విందతే శ్రోత్రం దైవం శ్రోత్రేణ హి తచ్చృణోతి ఆత్మైవాస్య కర్మ ఆత్మనా హి కర్మ కరోతి స ఏష పాంక్తః యజ్ఞః పాంక్తః పశుః పాంక్తః పురుషః పాంక్తమిదం సర్వం ఎదిదం కించ ఎదిదం సర్వమాప్నోతి యహ ఏవం వేద. ఇక్కడే నీలోపలే పాంక్తం ఉన్నది. పాంక్తం అంటే ఐదు. ఏమిటి ఐదు అంటే, ఇక్కడ మనస్సే నీకు భార్య అన్నాడు. నీ మనస్సే నీకు భార్యతో సమానం. స్త్రీ అయితే నీ మనస్సే నీకు భర్త. వాక్, మనస్సు భర్త, వాక్ భార్య. నీ మనస్సే నువ్వు, నీ వాక్కే నీకు భార్య. స్త్రీ అయితే ఆమె వాక్కే ఆమెకు భర్త. తర్వాత, ఎందుకంటే వాక్ ఆజ్ఞాపిస్తుంది కదా, వైఫ్ కూడా ఆజ్ఞాపిస్తుంది కనుక వాక్. ఇద్దరు స్త్రీలింగమే. ఓకే. ప్రాణశక్తే పిల్లలు, నీ ప్రాణశక్తే పిల్లలు. పిల్లలు పనిచేసి పెట్టినట్టే నీ ప్రాణశక్తి పనిచేస్తుందా లేదా, యాక్టివిటీ. తర్వాత, ఈ ప్రాణ ప్రవృత్తి వలన ఉపాసన చేస్తాం, కర్మలు చేస్తాం. అదేవిధంగా చక్షుః మానుష విత్తం, కళ్ళే కదా అన్నీ చూసి అది కావాలి ఇది కావాలని కోరుకుంటుంది, ఎన్నుకుంటుంది కన్ను. కనుక చక్షు ఏవ మానుష విత్తం. శ్రోత్ర ఇంద్రియం, చెవులే నీకు దైవం విత్తం. చెవుల వలనే కదా మంత్రాలన్నీ వింటావు, తెలుసుకుంటావు, అన్నీ చెవుల వలనే కదా. కనుక దైవం విత్తం. కనుక మనిషి పాంక్తమే, ఇవన్నీ పశువులకు ఉన్నాయా లేవా? పశువు కూడా పాంక్తమే, పక్షి పాంక్తమే. యజ్ఞంలో కూడా యజమాని కావాలి, పత్ని కావాలి, ప్రీస్ట్ కావాలి, ఇవన్నీ పాంక్తం. అక్కడ దైవం విత్తం, మానుష విత్తం. యజ్ఞం పాంక్తం అయినట్లుగానే పురుష అపి పాంక్త, వ్యక్తి కూడా పాంక్తమే. యజ్ఞం పాంక్తం, ఐదు ఉన్నాయి అందులో. ఇక్కడ ఐదు ఉన్నాయి, పశువుల్లో ఐదు ఉన్నాయి. సర్వమిదం పాంక్తం అన్నాడు. అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. కనుక అతృప్తితో అకృష్ణ అని చెప్పి ఎప్పుడు అనుకోవాకు. నీ దగ్గర ఉన్న ఈ ఐదునే చూసుకొని అన్నీ ఉన్నాయి నాకు అని తెలుసుకో అంటుంది ఉపనిషత్తు. ఇంతటితో ఈ ఖండం అయిపోయింది. 17వ మంత్రంతో ఈ 4వ ఖండం అయిపోయింది. వచ్చే క్లాసులో ఇంకా పూర్తిగా అర్థం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.